ನಿತ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಚಪ್ಪನಂದ್ರು ಆಪದಾಂ ಅಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಮಹಾನುಭಾವುಲೈನ ಭಕ್ತುಲು ತಮ ಭಕ್ತಿತೋ ಅಸಾಧ್ಯಮೈನ ಕಾರ್ಯಕ್ರಮಾಲನು ಕೂಡಾ ಸುಸಾಧ್ಯಂ ಚೇಯಗಲಿಗಾರು. ಅಂದುಕೇ ವಾಳ ಭಕ್ತುಲು ಅನ್ನಾರು. ಭಕ್ತುಲು ಪಿಲಿಸ್ತೇ ಭಗವಂತುಡು ತನ್ನನ್ನು ತಾನು ಮರಿಚಿಪೋಯಿ ವಸ್ತಾಡು. ಅಲಾ ರಾವಣಂ ಆಯನ ಬಲಹೀನತ. ನಿರಂತರಂ ತನ್ನ ಸಂಕೀರ್ತನಂ ಜರಿಗೇ ಚೋಟ ಆಯನ ತಾಂಡವ ಮಾಡತಾಡು. ಎಕ್ಕುವ ಮಂದಿ ಭಕ್ತುಲು ಚಿನ್ನಪ್ಪಟ್ಟು ನುಂಚಿ ಭಕ್ತುಲು ಕಾಕುಂಡಾ, ಪ್ರಾರಂಭಾವಸ್ಥ ನುಂಚಿ ಭಕ್ತುಲು ಕಾಕುಂಡಾ, ಮಧ್ಯಲೋ ಭಕ್ತುಲೈನಟುವಂಟಿ ವಾಳ್ಳೇ ಇಂಕೊಂಚೆಂ ತೊಂದರಗಾ ಮುಕ್ತಿನಿ ಪೊಂದುತ್ತಾರಟ. ಕಾರಣಮೇಮಿಟಿ? ಅಯ್ಯೋ ಮನಂ ಈ ದೋಷಂ ಚೇಸಾಂ, ಈ ಪಾಪಂ ಚೇಸಾಂನೇ ಪಶ್ಚಾತ್ತಾಪಂ ಪಾಪಾತ್ಮಲಕು ಎಕ್ಕುವಗಾ ಉಂಟುಂದಿ. ಪುಂಡರೀಕುಡು ಉನ್ನಾಡು ಪರಮ ಪಾಪಾತ್ಮಡು. ಆಖರಿಕಿ ತಲ್ಲಿನಿ ತಂಡಿನಿ ಕೂಡಾ ಇಂಟಿ ನುಂಚಿ ಗಂಟಿ ವೇಸಿನಟುವಂಟಿ ವಾಡು. ఒక్కసారి పశ్చాత్తాపం పొంది ఎంతో పొరపాటు చేశాను, తల్లిదండ్రులు పీడించాను, అందరినీ పీడించాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకోగానే ఆయన పాండురంగడి దర్శనం చేసుకోగలిగాడు. అలాగే హిందీలో కూడా సూరదాస్ అని ఒక మహాకవి ఉన్నాడు. ఆయన మన పోతర్ గారు అటువంటి వాడు, హిందీ వాళ్ళకి అటువంటి వాడు. ఈయన 11వ శతాబ్దం వాడు సూరదాస్. అంటే నేటికి దాదాపు 1000 సంవత్సరాల క్రితం వాడు. చాలా భక్తుడు ఆయన. మొదట్లో భక్తుడు కాదు, కానీ భక్తుడు అయిన తర్వాత ఆయన రాసినటువంటి సూరసాగరం అనే కావ్యం ఇప్పటికీ ఉత్తర భారతాన్ని ఊపి పారవేస్తున్నది. ఉత్తర భారత్లో సూరదాసుని తలుచుకొని కవి అంటూ ఉండడు. సూరదాసు యొక్క దోహాలు చదవకుండా ఏ కృష్ణ భక్తుడు ఉండడు. కృష్ణుడి మీద భక్తి కలిగిన ప్రతి జీవి సూరసాగరం చదువుతూనే ఉంటాడు. సూరదాసు రాసినటువంటి హరికథలు సూరసాగర్ అని పిలువబడ్డాయి. ఈ సూరదాసు గారు చిన్నప్పుడు ఓ మంచి పవిత్ర వంశంలోనే పుట్టాడు. అయినప్పటికీ పూర్వకర్మ ఒకటి ఉంటుంది కదా, దానివల్ల విషయ వాసనల వెంట పడ్డాడు. ఒక్కొక్కడు మంచి వంశంలో పుడతాడు, పండితుల వంశంలో పుడతాడు, నిరంతరం సంస్కృతం వంటి భాషలు అధ్యయనం చేసిన వాళ్ళ వంశంలో పుడతాడు. అయినా ఎక్కడో పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది, దానివల్ల భ్రష్టులు అయిపోతూ ఉంటారు. విజయవాడలో గొప్ప వంశం ఉండేదండి. తాతలంతా పక్కింటి నుంచి నిప్పు తీసుకొస్తే కూడా నీళ్లు తల్లి తీసుకొచ్చేవారు. పూర్వకాలంలో ఎప్పటికీ వాళ్ళు అగ్గిపెట్టలు లేవు, గ్యాసులు లేవు కదా, అందుకని వంట చేసుకోవడానికి ఏం చేసేవారంటే కట్టెల పొయ్యి వెలిగించేవారు. పొయ్యి వెలిగించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక అప్పుడప్పుడు ఎవరింట్లో అయినా నిత్యాగ్నిహోత్రం ఉంటే ఏమంటే కొంచెం నిప్పు ఇవ్వండి అని గరిటతో నిప్పు తెచ్చుకుని ఆ నిప్పు పట్టుకొచ్చి పొయ్యిలో వేసి అప్పుడు పొయ్యి వెలిగించుకుని వంట చేసుకునేవారు. నిజానికి నిప్పుకి అశుచి ఏమిటి? అయినా పక్కింటి నుంచి నిప్పు తెచ్చేటప్పుడు గరిటలో నిప్పు వేయగానే ఇన్ని నీళ్లు కూడా తెచ్చుకుని ఏది ఇంటే ఆవిడ ఈ వంట చేసేవాడ నీళ్లు దాని మీద అలదల్లి అపవిత్ర పవిత్రవ అని పైగంబడి శ్లోకం కూడా చదివి ఆ నీళ్ల మీద అగ్నిహోత్రుడి సూచి ఆధారపడింది అనుకుని అప్పుడు అగ్ని తెచ్చేదనమాట. నిప్పు మీద అసలు నీళ్ళు ఎవడో తగులుతాడా అంటే నిప్పు కూడా పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు శుచి కానిది. మనం మనతో తెచ్చుకున్న కమండల జలం తల్లి పుండరీకాక్షుడి నామం చదివితే అప్పుడు నిప్పు శుద్ధి అవుతుంది అనుకునేవారు. అంత నిష్టగా ఉండేవారు అన్నమాట వాళ్ళు. సర్వభక్షుడగ్ని సర్వంబు భక్షించి దోషి కానిపగిది దోషమైన చేసి అని పోతన గారు దశమస్కంధలో గొప్ప పద్యం రాశారు. అగ్నికి సర్వభక్షకుడు అని పేరు. ఆయన పెంటా తగలబెడతాడు, ఇంట్లో వంట చేస్తాడు, శవాన్ని తగలబెడతాడు, యజ్ఞంలో అగ్నిహోత్రుడిగా ఉంటాడు, యజ్ఞగుండంలో ఉన్నా శ్మశానంలో ఉన్నా ఇంటిలో వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యిలో ఉన్నా లేక పెంటను తగలబెట్టినా అగ్ని అగ్నే, ఆయనకు అశుచి ఉండదు. ఎందుకంటే వీటన్నిటినీ కాల్చి బూడిద చేసి శుచిగా మారుస్తాడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. అందువల్ల ఆయనకి నిత్య శుచిహి అని పేరు. శుచి అంటే అగ్ని. ఆయన నిజంగా ఎప్పుడు నిత్యం శుచిగా ఉంటాడు, ఆయనకి దోషం ఉండదు. అలాగే ఇంద్రుడికి దోషం లేదు, అందుకే ఇంద్రాదులు ఒకవేళ దోషం చేసినా వాళ్ళకి దోషం అంటదు. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి వెన్నెల అటు శ్మశానంలో పడుతోంది, ఇటు మన ప్రణవపీఠంలో పడుతోంది, తర్వాత పెంట ఉన్న చోట పడుతోంది, ఇంకో వంట జరుగుతున్న చోట పడుతుంది. ఎక్కడ పడినా చంద్రుడి కిరణాలకి అశుచి ఉండదు. చంద్ర, నువ్వు నిన్న మైల ఉన్న వాళ్ళ మీద నీ కిరణాలు ప్రసారం చేసావు, నీ కిరణాలు ప్రసరింపజేసావు, కాబట్టి నువ్వు అశుచివి, మైలు వాడిని పట్టుకున్నావు, స్నానం చేసిరా అంటే ఒప్పుకోడు ఆయన. ఒకవేళ చంద్రుడి కాదంటే మనకి నష్టం తప్ప ఆయనకి నష్టం లేదు. సూర్యభగవానుడి కిరణాలు ఉన్నాయి, అవి పక్కనే శ్మశానంలో పడతాయి, మన మీద పడతాయి. ఏకకాలంలో శ్మశానంలోనూ ఇటు ప్రణవపీఠంలోనూ ఉన్నావు, నువ్వు పనికిరావు, నీ కిరణములు మాకొద్దు అంటే మనకి నష్టం తప్ప ఆయనకి నష్టం లేదు. అసలు అది కుదరదు కూడా. అందుకే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని ఇటువంటి వాళ్ళకి దోషము లేదు అన్నారు. మహాత్ములకు దోషం ఏమిటి? నిరంతరం హరినామస్మరణ చేసేవాడికి కూడా దోషం ఉండదు. రోజు హరి 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 అని నిరంతరం స్మరించినట్లయితే అటువంటి వాడికి అసలు దోషం లేదు. అందుకే మహాత్ముల చరిత్రలు విచిత్రం కనుక వాళ్ళు పాపాలు చేశారంటే చేయనట్టే లెక్క అన్నారు. దత్తాత్రేయుడు ఎప్పుడు శ్మశానంలో మకాం పెట్టేవాడు, ఎవరన్నా వస్తే నెత్తి మీద ఎముకతో కొట్టేవాడు, చేత్తో ఎముక పట్టుకున్నా ఆయన అశుచి కాదు. అదే మన పొట్టి వాళ్ళు అయితే ఎముకను పట్టుకుంటే చిచ్చి అనిపిస్తుంది మనకి. సరే రోజు ఎముకను పెట్టుకుని యామ్ యామని పీక్కు తినేవాడికి ఎలాగో శుచే కదా, అలాగే అనుకోవాలి కాసేపు. మహాత్ముల చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి, అందులో మహాత్ములకి దోషము లేదు. అయితే దత్తాత్రేయుడు శ్మశానంలో ఉన్నట్టు నేను శ్మశానంలో ఉండి మిమ్మల్ని ముట్టుకోవచ్చు అంటే నీకు అంత శక్తి ఉండాలి. దత్తాత్రేయుడికి రెండు శక్తులు ఉన్నాయి. శ్మశానంలో ఉండగలడు, ఏకకాలంలో ఆకాశంలోకి వెళ్ళగలడు. ఓసారి శంకరాచార్యులు వారు శిష్యులు చూస్తూ ఉండగా ఈ శిష్యుల్ని పరీక్షించడానికి శేష కళ్ళు తీసుకుని గడగడగడ తాగాడు, శేష తాగాడు. ఐసర మధ్య మా గురువు గారు పుచ్చుకున్నారు శేష, మేము కూడా తీసుకుపోతాం మాతో పైసా అనుకుని పాపం వెళ్ళి వీళ్ళు సారా శేష తెచ్చుకుని తాగాడు. మర్నాడు శంకరాచార్యులు వారు వీరందరూ చూస్తూ ఉండగా శేషం కరిగించి తాగాడు. ఆ శేషం కరిగించి తాగిన తర్వాత శిష్యులకే చూశాడు అని చస్తాం అన్నారు వాడు. కాబట్టి గురువుగారు సీసా తాగినా మర్నాడు సీసము తాగలడు. నువ్వు సీసా తాగలవు కానీ సీసం తాగలేవు. ఆ స్థితికి నువ్వు కూడా వెళ్ళగలిగితే శంకరుడి స్థితికో లేక దత్తాత్రేయుడి స్థితికో శ్రీకృష్ణ పరమాత్ముని స్థితికో వెళితే అప్పుడు ఆయన చేసినట్టు నువ్వు చేయొచ్చు. ఓ మూఢుడు అడిగాడు, కృష్ణుడు 16,000 మంది రాజకన్యల్ని పెళ్లి చేసుకున్నాడు, నరకాసురుడిని సంహరించి నరకాసురుడి చెరలో ఉన్నటువంటి 16,000 మందిని వివాహం చేసుకున్నాడు, నేను కూడా చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? కృష్ణుడిలో గోవర్ధన పర్వతం ఎత్తు, గోవర్ధన ఎదుకో కుర్చీ ఎత్తు, గతగదలాడి తెస్తావు. కృష్ణుడిలాగా కార్చిచ్చు తాగు. కృష్ణుడు అడవిలో బృందావనంలో ఉన్నప్పుడు బృందావనం తగలబడిపోయింది, గోపాలకులు గోపికలు ఆ అడవిలో మలమల మాడిపోతూ కృష్ణ రక్షించు రక్షించన్నారు. అభ్రంకష ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దబ్ధ లోకాదభ్రంబై వచ్చి చూడు దవసిఖి కృష్ణ. ఆకాశమంటుతూ పెద్ద పెద్ద నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయి, అగ్నిజ్వాలలు పైకి వస్తున్నాయి. ఈ అగ్నిజ్వాలలతో నిప్పులతో కూడిన దావాగ్ని మమ్మల్ని కాల్చివేస్తోంది, కాపాడు అనగా వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమని, వాళ్ళు కళ్ళు మూసుకోగానే ఇలా చెయ్యి చాచాడు. మొత్తం ఆ అగ్నంతా చేతిలోకి ఓ చిన్న జ్యోతి కింద వచ్చింది. ఆ జ్యోతిని ఓం కేశవాయ స్వాహ అని గుటుక్కును మింగాడు. మళ్ళీ మాధవాయ స్వాహ లేదు, నారాయణాయ స్వాహ లేదు. ఒక్కే చుడుకతో ఒక్క అరిచేతిలో పోసుకుని గుటుక్కును తాగేశాడు. ఒక్కసారి తాగలరా ఎవరైనా, మీరు ఎవరైనా అగ్ని ఎలాగా? మళ్ళీ ఈ అనుమానం కొంతమందికి, అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు అన్నారు, కళ్ళు మూసుకున్నాక చెయ్యి చేస్తే అగ్ని చేతిలోకి వచ్చింది, అప్పుడైనా ఒక పుడిసిలితో తాగాడన్నారు, ఇది ఎలా తెలిసిందండి అని మళ్ళీ ఒక అమాయకుడు అడిగాడు. ఈ జనాలు ఉంటారే, ఈ గోపాలకులు, వాళ్ళల్లో కూడా కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడాలి అని కొంటిగా ఉన్నవాడు కొందరున్నారట. ఒకడు, కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటున్నాడు, కళ్ళు మూసుకుంటే ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని ఇలా దొంగచూపులు చూశాడనమాట. అప్పుడు ఆయనకి విషయం అర్థమైంది, కృష్ణుడు అందరూ కళ్ళు మూసుకోగానే ఇలా చేయి చాచాడు, ఆ అగ్ని చేతిలోకి వచ్చింది, ఒక పుడిసిల్లోకి వచ్చింది, ఒక్కసారి ఆయన గుటుక్కుని తాగేశాడు, అగ్ని చల్లారిపోయింది, మమ్మల్ని రక్షించాడు అని కనిపెట్టి, నేను చూశాను కృష్ణ అన్నాడు. ఏం చూశావన్నాడు కృష్ణుడు, మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నావు అందుకే నేను ఇలా దొంగచూపులు చూశాను, నువ్వు చెయ్యి చాచటం, అగ్ని నీ చేతిలోకి రావడం, దాన్ని గుటుక్కుని మింగడం అది మేము చూసాం, నీ శక్తి ఎంత గొప్పదా అన్నాడు. ఇదంతా కాళీయ మర్దనం అయ్యాక జరిగిందనమాట. కాళీయుడి యొక్క మర్దనం అయ్యాక అడవిలో రాత్రి పాపం వాడు పడుకున్నారు, ఎందుకంటే చీకట్లో ఇళ్ళకి వెళ్ళలేక పడుకున్నారు. అందుకే ఆ రాత్రిపూట అది అసలే వైశాఖ మాసం అవడం వల్ల కార్చిచ్చు వచ్చింది. ఈ కార్చిచ్చులు కృష్ణుడు తాగాడు. ఇప్పుడు వీళ్ళంతా అన్నారు, కృష్ణ నీ మహిమ మాకు తెలిసింది, నువ్వు మొత్తం దావాగ్ని చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగావు, ఇంత శక్తి నీ దగ్గర ఉంది కాబట్టి నిన్ను బతిమారుకుంటున్నావు, మాకు ఒక వరం ఇయ్యి, ఇక్కడ నుంచి ఏది ఈ కాళింది అనే మడుగు దగ్గర నుంచి మన ఇళ్ళకి 5-6 మైళ్ళు దూరం అన్నది, నిన్నంతా సరైన నిద్ర లేదు, తిండి లేదు, నువ్వేమో పాము చుట్టల్లో చుట్టుకుని ఉండడం వల్ల బెంగతో మేము మంచినీళ్ళు కూడా తాకుండా వచ్చి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోయాం, ఇప్పుడు అర్ధరాత్రి దాటింది, ఈ తెల్లారి లేచి ఇళ్ళకి నడిచి ఆ తర్వాత పనులు చేసుకునే ఓపిక మాలో ఒక్కరికి కూడా లేదు, దయతో మమ్మల్ని అందరినీ మా ఇంట్లో చేర్చు అని కోరారు. నడవలేక కోరారు పాపం వాళ్ళు. ఆ కోరిన వాళ్ళలో నందుడున్నాడు, యశోద ఉన్నది, రోహిణి ఉన్నది, అందరూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అయితే అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. వాళ్ళు అందరూ కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరిచి చూస్తే ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఇందాకటి వాడు ఉన్నాడు కదా, వాడు మళ్ళీ ఇలా దొంగచూపులు చూడటం మొదలెట్టాడు, కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని. వాడు ఒక్కడే బృందావనంలో అక్కడ ఉండిపోయాడు, మిగతా వాళ్ళని తింటిపోయారు. అందువల్ల గురువుగారు కళ్ళు మూసుకోమంటే ఎవరన్నా దొంగచూపులు చూస్తే వాడు బతుకంతే. వాడు 6 మైళ్ళు ఈసురోని ఏడుస్తూ ఇంటికి నడిచి వచ్చి, కృష్ణ నన్ను ఒక్కడిని ఎందుకు వదిలేవంటే, ఏ ఇందాక నేను చెప్పినప్పుడు కళ్ళు మూసుకోలేదుగా, కళ్ళు మూసుకుపోయా, ఇప్పుడు నీకు అర్థమైందా, కాబట్టి గురువుగారు చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. సరే ఈ కథంతా పక్కన పెడితే, కృష్ణుడు కార్చిచ్చు తాగాడు, కాళీయుణ్ణి మర్దించాడు, గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తాడు, పాటలో గోటితో ఎత్తాడని ఉంటుంది కానీ గోటితో ఎత్తలేదు, చేతితో ఎత్తాడు, 3 సార్లు చెప్పారు భాగవతంలో, గోవర్ధనగిరి నెత్తెం చక్కనొక్క కేలన్ లేలన్, అది కూడా ఏం చెయ్యి, వలకేలదాల్చి విపుల ఛత్రంబుగా బట్టెన ఆభీలాభ్రచ్యుత దుశ్శిలాసహిత గోపీ గోప గోపంక్తికిన్, కుడిచేత్తో ఎత్తి పట్టుకున్నాడు ఆయన. అలా మళ్ళీ 3వ పద్యంలో కూడా శ్రీకృష్ణుడి చేతిలో పర్వతం ఒక గొడుగులో ఉందని చెప్పారు. కాబట్టి ఆయన కుడి చేత్తో ఎత్తాడు, ఇలా చక్కగా నేను ఈ చేత్తో పుస్తకం ఇలా ఎత్తి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు అన్నమాట. అలాగే హోటళ్లలో పూర్వం సర్వర్లు చూసారా, ప్లేట్లు ఇలా పట్టుకొచ్చేసేవారు, అలా ప్లేట్ ఎత్తి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు తప్ప ఆయన గోటితో ఎత్తల. కృష్ణుడు గోటితో కాదు, తల వెంట్రుకతో కూడా ఎత్తగలడు, అసలు ఏమీ లేకుండా ఎత్తగలడు. అయినప్పటికీ పురాణములో ఏది ఉందో అదే చెప్పాలి, అలా సత్యం చెప్పడమే ధర్మం అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తామంటే, గోవర్ధన పర్వతం ఎత్తాడు ఆయన, తల్లికి నోట్లో లోకాలు చూపించాడు, ఈ 16,000 మంది రాజకన్యకల్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఒకే ముహూర్తంలో సెకను తేడా లేకుండా, కనీసం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా తేడా లేకుండా, 16,000 మందికి 16,000 రూపములతో ప్రత్యక్షమై అందరి మెడలో ఒకేసారి తాడి కట్టాడు. నీకు ఆ శక్తి ఉంటే 16,000 మంది ఏముంది, 130 కోట్ల మందిని చేసుకో, కానీ నీకు ఆ శక్తి లేదు, నీ బతుక్కి కృష్ణుడిలో ఉన్న వివాహం చూడగలుగుతున్నావు, కానీ కృష్ణుడు చేసిన ఘనకార్యాలు నువ్వెక్కడ చేయగలుగుతావు? కృష్ణుడు అర్జునుడిని ఎన్నోసార్లు కాపాడాడు, నువ్వెక్కడ కాపాడగలవుది? అలా కాపాడగలిగితే అప్పుడు ఎవరైనా చేయొచ్చు. కాబట్టి మహాత్ములను అనుకరించేటప్పుడు వాళ్ళల్లో ఉన్న శక్తులు ఉన్నప్పుడు అనుకరించు. కాబట్టి గురువుగారు మంచి మజ్జిగ తాగారు, నేను ఎందుకు తాగకూడదంటే మజ్జిగ తాగాక 2 గంటలు పనిచేస్తా చెబుతాడు ఆయన. నువ్వు చెప్పగలవా? నువ్వు కూడా 2 గంటలు ఏకదాటిన గిదగిదలాడుతూ ఎవడైనా చూస్తే ఆశ్చర్యపోయేటట్టుగా వాడికి ఆనందం కలిగేలా ఉపన్యాసం చెబితే 2 గ్లాసులు మజ్జిగ తాగు, ఏం పర్వాలి. మహానుభావుల చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయన్నమాట. అలాంటి అపూర్వమైనటువంటి చరిత్ర పుణ్యాత్ములైనటువంటి కృష్ణ భక్తుల చరిత్ర. ఆ కృష్ణ భక్తులలో అగ్రగామి అయినటువంటి సూరదాసు సూరసాగర్ అనే పేరుతో రాసిన కావ్యం బృందావనంలో రాశాడు ఆయన. ఆయన మొదట్లో మీకు అందరికీ చెప్పినట్టుగా వ్యసనపరుడు అయ్యాడు పూర్వజన్మ కర్మ వల్ల. వాళ్ళ నాన్నగారు ఇందాక చెప్పినట్టుగా నిప్పుని కడిగి తెచ్చుకునేవాడు, వాళ్ళమ్మ నిప్పు కడిగి తెచ్చుకునేది, అంత పవిత్ర వంశం అన్నమాట. మళ్ళీ చెబుతున్నాను చేదస్తం అనుకోకుండా, నిప్పుకి అశుచి ఉండదు. చంద్రుడికి మొదలైన వాళ్ళకి, కృష్ణుడు లాంటి పరమాత్మకి, దత్తాత్రేయుడు లాంటి వాడికి అశుచి ఉండదు. అయినా వాళ్ళల్లో అంత నిష్ట ఉండేదని చెప్పడం కోసం అలా చెప్పేవారు అన్నమాట, నిప్పుని కడిగి తెచ్చుకునే వంశం అనేవారు అన్నమాట. దాన్ని బట్టి ఆ మహాత్ములు ఆ రోజుల్లో ఎంత నియమంతో ఉండేవారో ఆలోచించండి. వాళ్ళ మనమా మనుషులు అంటే, వాళ్ళు మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం తినేయటం, తిన్నదాన్ని కక్కడం, ఒక్కనాడు మనస్సులో శుచి ఉండదు, శరీరంలోనూ శుచి ఉండదు. శారీరక మానసిక శుచులు వాళ్ళ కలియుగంలో లేవు. శరీరం కొంతమంది 100 సార్లు కడుక్కుంటారు, స్నానం చేస్తారు, మనస్సు అంతా కుళ్ళు కుతంత్రాలు కుట్రలు, పక్కవాడి కొంప కూలిపోవాలి, వాడు బాగుపడిపోతున్నాడని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కాలప్రభావం అది. సూరదాసు గారికి 8వ ఏట ఉపనయనం అయ్యింది. ఉపనయనం అయిన వెంటనే వేదం నేర్పడానికి ఒక గురువుగారు వచ్చారు. వేద విద్యలు ముందు నేర్చుకునేవారు పూర్వకాలంలో, అంతో ఎంతో వేదం రాకుండా మిగతా విద్యలతోలికి వెళ్ళేవారు కాదు అసలు. ఎందుకంటే ఈ చరాచర జగత్తంతా వేద ప్రణిహితం, అందువల్ల వీడు వేదం బదులు జోదం నేర్చుకున్నాడు. ఎవరైనా అడిగితే జోదంలో ఉన్న ఆనందం వేదంలో లేదన్నాడు. టిక్ టిక్ అని కొట్టుకునేవాడు, ఆడేవాడు. సజీవ నిర్జీవ ద్యోతాలు రెండు ఆడాడు వాడు. ఇక నిత్యం అగ్నిహోత్రం చేసేవాడు వాడు నాన్నగారు. ఈయన నోట్లో చుట్ట పెట్టి వెలిగించి ఉఫ్ఫనుది, ఇది నిత్యాగ్నిహోత్రం అనేవాడు. వీడి నిత్యాగ్నిహోత్రం ఇది. సంధ్యావందన చేయమని కానీ, ఏది ఇంత చిన్న వయసు నుంచే వేశ్యాలూరుడైపోయి సంధ్య అని పేరు కలిగిన ఒక వేశ్య ఉండేది, ఆవిడికి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాడు. ఈ విధంగా పరమభ్రష్టుడు అయిపోయాడు. మనకి గుణనిధి కథ లాంటిది అనమాట, నిగమశర్మ కథ లాంటిది ఇది కూడా. కానీ సూరదాసు గారు మన కాలంలో ఉండి కావ్యం రాసిన మహానుభావుడు. ఆయన తన చరిత్ర తానే రాసుకుని తానే హిందీలో సూరసాగర్ కావ్యం రాశాడు. ఆయన ఎంత గొప్ప కావ్యం. ఆ కావ్యం పోతన గారికి వచ్చు, ఎందుకంటే పోతన గారి కాలం నాటికి ఈ దిక్కుమాలాళ్ళు వాళ్ళు వచ్చి పడిపోయారు, అక్కడికే తొరకాళ్ళు. అందువల్ల ఆ కాలంలో వాళ్ళని ఎదుర్కోవడానికి హిందీలో ఉన్న కవుల యొక్క కొంత విశిష్టమైనటువంటి కవిత్వాన్ని కూడా తన కవిత్వంలో చొప్పించాడు ఆయన. అందుకే సంస్కృతంలో మనకు కొన్ని కనిపించనివి కూడా పోతన గారి దాంట్లో కనపడతాయి. అంటే కొంత సూరదాసు గారి యొక్క ఎఫెక్ట్ ఉందన్నమాట. కొన్ని ఎందుకో సంస్కృత శ్లోకాలు వదిలేశాడు ఆయన. ఉదాహరణకి క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుత, ఇది వేదవ్యాసులు వారు రాసిన శ్లోకం. కృష్ణుడు చిన్నప్పుడు బృందావనంలో ఆడుకుంటూ ఉండగా, అప్పటికింకా బృందావనం కాదు, అప్పటికింకా రేపల్లెలో వ్రజభూమిలో ఉన్నారు. వ్రజభూమి నుంచి శ్రీకృష్ణుడు తన 5వ ఏట బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళడానికి ముందున్న ప్రాంతం నందగ్రామం, వ్రజభూమి. ఆ తర్వాత బృందావనానికి వెళ్ళారు. ఇక్కడ ఉండగా ఓ రోజున రేగుపళ్ళు అమ్ముకునే ఆవిడ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడొచ్చి రేగుపళ్ళు అమ్ముతున్నామో అని అరిచింది. పూర్వం గంపలో రేగుపళ్ళు పోసుకుని గంపను ఎత్తి మీద పెట్టుకుని పళ్ళు ఎమ్మ పళ్ళు అని అరిచేవారు అనమాట. ఆవిడ సంస్కృతం ఆవిడ కనుక, ఆ రోజుల్లో అంతా సంస్కృతంలో మాట్లాడేవారు కనుక, అందరికీ సంస్కృత ఆచారం ఒకటి ఉండేది కనుక, క్రీణీహి భో ఫలాని ఇతి, పళ్ళు అమ్ముతున్నామోచ్ అన్నది. శ్రుత్వా సత్వరమచ్యుత, విన్నాడు కృష్ణుడు, వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను పళ్ళు కొనుక్కోద్దా అన్నాడు. లోపల ధాన్యం ఉంది, నీ 2 చేతులతోటి ధాన్యం తీసుకుని వెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తే ధాన్యం పుచ్చుకొని నీకు పళ్ళు ఇస్తుంది అంది వాళ్ళమ్మ. పూర్వం డబ్బులతో కొనుక్కునేవారు కాదు, మా ఇంట్లో మా చిన్నప్పుడు కూడా అంతే, మా ఇంటికి రోజు వేరుశనగకాయలు వేరుశనగకాయలు మటన్ వరవరాలు బఠానీలు బొంబాయి శనగలు నమ్మేవాడు అండి. ఒక సైకిల్ వేసుకొచ్చేవాడు ఒక ఆయన, పాపం నల్లగా బొద్దు మీసాలతో ఉండేవాడు. నేను నా తమ్ముళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు కొనుక్కునేవారు కాదు, మేము కొనుక్కుంటే లక్కు తినేసేవారు కానీ నా మా పై ముగ్గురును, మేము ముగ్గురు మాత్రం మా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. వీడు బలి వచ్చేవాడు రోజు సరిగ్గా మధ్యాహ్నం 12 మరమరాలు బఠానీలు బొంబాయి శనగలు వేరుశనగుళ్ళో అయ్యా నడిచేవాడు. ఇక్కడ నడిస్తే ఆ చివరికి రైల్వే స్టేషన్ కనబడేదండి. బలే గొంతులు అండి వాడివి. ఇప్పుడేమో మైకులు వచ్చాయి, ఈ మధ్యన రికార్డింగులు వచ్చాయి. సమసాయి సమసాయి అది రికార్డింగ్ అనమాట. హైదరాబాద్లో బొప్పల్లో మా ఇంటి ముందు నుంచి 4 తిరుగుతాడు సమోసాయి, అది రికార్డింగు. అరవడం మానేశారు, ఇప్పుడు కరవడం మొదలెట్టారు. దిక్మాల రికార్డింగులు వచ్చాయి. కానీ అప్పట్లో చక్క మరమరాలు బఠానీలు అంటూ ఉంటే బలే ఉండేది. అప్పుడు మేము వెళ్ళి మా అమ్మని అడిగితే అదిగో బియ్యం పట్టుకెళ్ళండి అనేది. అందరూ చేతులతో ఇలా బియ్యం పట్టుకెళ్ళేవాళ్ళం. ఈ బియ్యం పట్టుకెళ్ళిస్తే ఆయన అవి పుచ్చుకుని అందరికీ ఏవో బొంబాయి శనగలు అయితే బొంబాయి శనగలు, బఠానీలు అయితే బఠానీలు. మా ఆఖరాడు మాత్రం వేరుశనగకాయల పంతులని ఆయనకి వేరెట్టాడు ఆ మరోరాల అబ్బాయి. వాడు వేరుశనగకాయలు తప్ప ఇంకేం తినేవాడు కాదు, వేరుశనగకాయల పంతులు గారు ఏరి అనేవాడు. మేము కూడా వేరుశనగకాయలు కొనుక్కోవచ్చు, కానీ వేరుశనగకాయలు తక్కువ వచ్చేవి, మరవరాలు ఎక్కువ వచ్చేవి. అందుకని ఎక్కువ వస్తాయి కదా అని అమాయకంగా మేము మరవరాలు తినేవాళ్ళం. పిచ్చాడం కదా వాడు, తెలియదు అట్లా వాడు అనుకోండి. అందుకే ఆయన సాఫ్ట్వేర్, మేము హార్డ్వేర్ అయ్యాం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అప్పట్లో చక్క అరవగానే తల్లి దగ్గరికి వెళ్ళేవారు. అమ్మ మేము పళ్ళు కొనుక్కుంటాం లేకపోతే మరవరాలు కొనుక్కుంటాం అనగానే ఇదో లోపల ధాన్యం ఉంది, ఈ ధాన్యం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి పళ్ళు కొనుక్కో అని తల్లులు అనేవారు. డబ్బుల కంటే వస్తువులకు విలువ ఎక్కువ. ఇవాళ డబ్బు ఇస్తే మాత్రం ఏమొస్తున్నాయి జబ్బులు తప్ప, 500 నోటు పెట్టుకెళ్ళి బయట మనం మరవరాలు తెచ్చుకున్నామంటే తిన్న వెంటనే వాంతులై చచ్చిపోతున్నాం. మరవరాల్లో విషం, కాకరకాయలో అసలే చేదంటే దానికి తోడు కొత్త విషం. చక్కగా ఆనపగాయ పట్టుకొచ్చారంటే ఆనపగాయ తింటే వాడు పీనుగా అయిపోతున్నాడు, పీనుగే. ఏ కూరలో రుచి లేదు, పప్పులో రుచి లేదు, ఉప్పులో రుచి లేదు, ఆఖరికి నెయ్యి కూడా. ఆ రామరామ అది కలుషితమే. మనుష్యులు ఆహారాలు సమస్తం కలుషితం. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఉన్న రోజుల్లో మానవులు సుఖంగా ఉండేవారు. అందుకనే కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, ఆయనేమో చిన్న బుల్లి బాలుడు, చేతులు చిట్టి చిట్టి చేతులు, ఎర్రగా ఉండేవి ఆయన చేతులు. పైగా కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే చేతులు ఎర్రగా ఉంటాయండి అవి. కొంతమంది చేతులు చూస్తే దరిద్రంగా ఉంటాయి. నా చేతులు చూడండి చక్క పగడాల్లో ఎంత ఎర్రగా ఉంటాయో. అలాగే కృష్ణ పరమాత్ముడు నీలంగా ఉన్నా చేతులు ఎర్రగా ఉండేవి. ఈ ఎర్రని చిట్టి పొట్టి చేతులతో ధాన్యం తీసుకున్నాడు. ధాన్యమే అన్నారు, అంటే వరి అనే శబ్దం వాడలేదు, లేక గోధుమ వాళ్ళ, కానీ ధాన్యం కేవలం వరికే వాడేవారు ఆ రోజులు. కాబట్టి వరే తీసుకున్నాడు అనుకుందాం. రెండు చేతుల్లోకి కాసిన ధాన్యం తీసుకుని పళ్ళమ్మి రేగు పళ్ళమ్మి అని పిలిచాడు. ఆవిడలా తల పక్కకి తిప్పి చూసింది. కృష్ణుడు చూడడంతో ముచ్చట వచ్చిందిట. అసలు కొంతమంది పిల్లలను చూస్తేనే ముద్దు వచ్చేస్తారు కదా, అందులో కృష్ణుడు. కృష్ణుడు చూస్తే ముద్దు రానివాడు, ఎద్దు ముద్దు అనమాట వాడు. ఆవిడ చకచక అక్కడికి వచ్చింది, గంప కిందకి దింపింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ తన చేతిలో ఉన్న ధాన్యం ఆవిడ దగ్గరికి పట్టుకొచ్చాడు. ఆయన చేతులు చిన్నవి కదా, ఈ ధాన్యం చేతిలోకి తీసుకుని అక్కడికి వచ్చేలోపు అందులోంచి గింజలు టిక్ టిక్ అని కిందకి జారిపోయాయి. ఇంకా కరెక్ట్గా 4 గింజలు మిగిలాయట. చేతి నిండా తెచ్చిన ధాన్యం అంతా కింద కారిపోగా 4 గింజలు మిగిలాయి. ఈ ధాన్యం తీసుకుని పళ్ళు ఇవ్వా అనగానే ఆవిడ కళ్ళెంత చేసుకు చూసి, ఆహాహా నా ముద్దుల తండ్రి, నువ్వు అడిగితే పళ్ళేమిటి, ఏదైనా ఇచ్చేస్తాను అని పలికి ఆ చేతిలోకి చూసింది. ఇంత చేసి 4 నా తండ్రి ఆ 4 గంపలో వేయిన ఆయన అంది. ఆయన 4 అందులో వేశాడు. ఆయన చేతి నిండా రేగు పళ్ళు పెట్టింది. పైగా బహుశా భోగి కూడా అయి ఉంటుంది ఆ రోజు. భోగి పళ్ళు రేగు పళ్ళు చేతి నిండా పెట్టింది. నిజానికి 4 ఎవరన్నా చేతిలో పళ్ళు పెడతారా? కృష్ణుడి మీద ఆవిడకి అంత ప్రేమ కలిగింది, అందుకే పెట్టింది. అలా పెట్టి, నా తండ్రి ఇంకా కావాలంటే మళ్ళీ రేపిస్తానే, ఇవి తిను ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది అని గంపను ఎత్తి మీద పెట్టుకోబోతూ ఉంటే గంపంతా బాగా బరువెక్కిపోయింది. ఇందాక రేగు పళ్ళు ఉన్నప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోయింది. కృష్ణుడు ఇలా చిరునవ్వు నవ్వుతూ లోపల కొడుతున్నాడు. ఆవిడకు అనుమానం వచ్చింది, గంపేమిటి దెబ్బతెంచుతోంది, ఎంత బరువు ఉందేమిటి అని మళ్ళీ గంప కిందకి దింపి చూస్తే అందులో ఉన్న మొత్తం రేగుపళ్ళని బంగారపు రేగుపళ్ళుగా మారిపోయాయి. చూసారు, బంగారం అనగానే చప్పట్లు కొట్టారు. ఇంతసేపు కచ్చవితే కొట్టారా, బంగారం, బంగారం లాంటి బంగారం, దెబ్బకి చప్పట్లు వచ్చే. చూసారా, దట్ ఈజ్ బంగారం.
కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే గంపంత బంగారంతో నిండిపోయింది. నాలుగు గింజలు ఆయన ఇస్తే ఆ నాలుగు గింజలకి ఆయన చేతి నిండా పళ్ళు పెట్టిన పుణ్యానికి ఆవిడకి అంత సువర్ణం ఇవ్వడమే కాదు, దాని వెనక అతనికి అంతరార్థం ఉంది అన్నాడు సూరసాగర్లో. అందుకని చెబుతాను వ్యాసుడు కేవలం నాలుగు గింజలు అందులో పడగానే ఆయన చేతిలో ఆవిడ పళ్ళు పెట్టింది, అదంతా బంగారం రత్నాలతో నిండిపోయింది. రత్నాలు బంగారం అని కూడా అన్నారు, రత్నాలతో నిండిపోయింది అని వదిలేశాడు. కానీ సూరదాస్ చమత్కారం చేసి నాలుగే నాలుగు గింజలు ఎందుకు వేసి ఉంటాడు కృష్ణుడు, వెరిదానా ఈ నాలుగు గింజలు నాలుగు గింజలు అనుకుంటున్నావు, ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ ఫలపురుషాలు ఇందులో ఉన్నాయి, నేను ఈ చతుర్విధ ఫలపురుషాలు ఇచ్చేటటువంటి కృష్ణుణ్ణి అని చెప్పడానికి పనిచేశాడు అంటాడు. ఆయన ఇచ్చేది నాలుగు గింజలు అయితేనే మన జీవితానికి అవి సరిపోతాయి, శాశ్వత కైవల్యం ఇస్తాడు ఆయన. ఇటువంటి ఎన్నో అపూర్వ భావాలు రాసిన సూరదాసు గారు ఆయన కర్మగారి సంధ్యావందనం అంటే వేశ్యకి నమస్కరించాడు, జోదమాడాడు, సర్వభ్రష్టుడైపోయాడు. ఆయనకి పరమ లోలత్వం పట్టుకున్నది, తల్లిదండ్రులు విసిగిపోయి ఇక ఈ పిల్లాడు బాగుపడ్డేమో అనుకున్నారట, చదువు లేదు, సో ఒక్క మంచి లక్షణం లేదు, అన్నీ వ్యసనాలే అనుకుని విరక్తి చెంది ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. క్రమంగా సూరదాసు గారికి 20 ఏళ్ళు వచ్చాయి. 20 ఏళ్ళు వచ్చేనాటికి ఇంక ఈ ప్రపంచంలో ఎంతకంటే భ్రష్టుడు మరొకడు లేడు అన్నట్టు అయిపోయాడు, ఆయన సర్వభ్రష్టుడు అయిపోయాడు. ఒకరోజున ఆ ఊళ్ళో జ్యోతశాల ఒకటి ఉన్నది, మొత్తం ఊరికి మధ్యలో జ్యోతశాలలో ఆడుకోవడానికి బయలుదేరాడు, ఈయన జ్యోతం ఆడడానికి బయలుదేరాడు. చేతిలో వాళ్ళమ్మ వదిలేసిపోయారు గొలుసు ఒకటి ఉంది, అమ్మ నాన్న ఇంట్లోంచి విరక్తి చెంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మ నగలు కూడా ఇంట్లో వదిలింది. ఆ నగల్లో మెడలో ఉన్న ఒక చంద్రహారం ఉంది, ఈ చంద్రహారం పుచ్చుకొని జ్యోతశాలకి బయలుదేరాడు. ఓ చోట ఒక బాలంతరాలు కనపడింది, పరమసుందరి ఈ బాలంతరాలు, ఆవిడ ఎర్రని కాంతితో మెరిసిపోతోంది. కుర్రాడికి 3 నెలలో 4 నెలలో ఉంటాయేమో పుట్టినటువంటి కుర్రాడికి, ఆ కుర్రాడిని ఒళ్ళో పెట్టుకుంది. ఒక ముక్కలో చెప్పాలంటే బాగా బాలంతరాలే, పచ్చి బాలంతరాలు అనకూడదు, ఎండు బాలంతరాలు 4 నెలలు వచ్చాయి కనుక ఈవిడ బాలంతరాలు. అరుగు మీద కూర్చుని పిల్లవాడికి పాలు ఇస్తోంది. ఈ జ్యోతశాలకి వెడుతున్న సూరదాసు గారు పిల్లవాడికి పాలిస్తున్న స్త్రీని చూశాడు. ఆవిడ స్తనములు ఎర్రగా పళ్ళల్లో మెరిసిపోతున్నాయి, ఆ స్తన సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు, కళ్ళలాగా మిటకరిస్తూ చూశాడు. ఒక్క క్షణకాలం ఆవిడ కూడా ఇతను చూసింది. ఈ కాముకుడికి ఇవి పిల్లలకి పాలిచ్చేటటువంటి స్తనములని తెలియడం లేదు, కామదృష్టితో చూస్తున్నాడని అర్థమైపోయింది. వెంటనే దగ్గరికి పిలిచి, నాయన మీ అమ్మ చిన్నప్పుడు ఎలా పాలిచ్చిందో చూడడం కోసం నా దగ్గరకు వచ్చావా అంది. ఒక్కసారి వాడు ఏమైపోతాడో ఆలోచించండి, నీ తల్లి చిన్నప్పుడు నీకు ఎలా పాలిచ్చిందో నువ్వు చూడలేకపోయావు, చూసినా ఆ వయస్సులో నీకు అది గుర్తులేదు, అందుకే ఇప్పుడు గుర్తు కోసం నా దగ్గరకు వచ్చావు, అంతే కదా, మీ అమ్మ కూడా ఇలాగే పాలిచ్చింది, నువ్వు కూడా నా కంటికి పసిపిల్లాడలే కనపడుతున్నావు, ఈ పాలు తాగు అన్నది. ఒక్కసారి ఎంత దుర్మార్గుడైనా మాతృభావనతో పరస్త్రీ పిలిస్తే వాడు ఏమవుతాడు ఒకసారి ఆలోచించండి. అందుకే భక్తుల చరిత్రలు చదవాలి. భక్త తుకారాముని పాడు చేయడానికి బెహన అనే ఒక వేశ్యని పిలిచారు, ఆవిడ పరమసుందరి. తుకారాముని పడగొట్టడానికి చాలామంది ప్రయత్నించారు, ఎప్పుడు మహాత్ములు పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు, వీళ్ళు ఏదో రకంగా నాశనం చేయాలనుకుంటారు. అలాగే తుకారాముని వ్యసనపరుడిగా చిత్రించి పాడు చేయడానికి ఊళ్ళో ఉండే ఒకనొక అర్చకుడు ఏదో రకంగా ప్రయత్నించి ఓ వేశ్య దగ్గరికి గెంటాడు. ఆ వేశ్య ఏమండి రేపు మా ఇంట్లో రంగపూజ ఉంది అంటే రంగడి పూజ అనుకున్నాడు ఆయన, పాండురంగడి పూజ అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇల్లంతా ధూపం వేసి దీపాలు పెట్టేసి అలంకరించి మంచి బాగా పల్చని వస్త్రాలు కట్టుకుని వేశ్య అతని దగ్గర రకరకాల నృత్యాలు చేసింది. నా సౌందర్యం చూసావా, పాల సముద్రంలో పుట్టినటువంటి సుధా కలశాలే నా వక్షోజాలు, నతనాభినాది అపూర్వమైనవి నా నితంబాలు, ఇంకా చేతులున్నాయి కోమలాలు, ఈ పెదవులు అరుణారుణ మందారాలు అని అద్భుతంగా వర్ణించింది. మరాఠీ భాషలో అయితే చాలా బాగా రాసుకున్నాడు తుకారాము గారు తన జీవిత చరిత్రలు అనుకోండి, ఇప్పుడు మనం ఆ భాషలోకి వెళ్ళొద్దు, ఉన్నంతలో మనం తెలుగులో చెప్పుకుందాం. ఈ సౌందర్యం అంతా వర్ణించి చూచావా, ఇటువంటి సౌందర్యాన్ని పొందడానికి వచ్చావా, రావోయి తుకారాము అంది. వెంటనే తుకారాము ఏమన్నాడు తెలిసిన, ఆహా ఎంత సౌందర్యం అన్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ విషయంలో నారాయణ రెడ్డి గారిని మనందరం ఒక్కసారి మళ్ళీ కలుసుకోవాలి. సి నారాయణ రెడ్డి గారు ఈ మరాఠీ భాష ఇటు ఉర్దూ అన్నీ చదువుకున్నవాడు. ఆయన తుకారాం చరిత్రలో ఉన్నటువంటి ఈ దోహాలు బాగా చదువుకుని ఆయన ఒక పాట రాశాడు. ఆయన చేతే భక్త తుకారాంలో పాట రాయించారు. ఈ ఒక్క పాటని మాత్రం ఏం అద్భుతమైన భాష అండి అది. నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో మధురిమలెల్లో పొదురుకున్న నీ అప్రమేయ స్తన్యసుధల ఆస్వాదనమ్ములో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. ఇలా ఎవరైనా వెళ్ళి అడిగితే ఆవిడ ఏమైపోతుంది అది. నిజంగానే నీ చూపులు అద్భుతం, నీ స్తన్యసుధలు ఆస్వాదించడం అది ఆనందమే, నీ చిగురు పెదవులు కూడా చాలా ముచ్చటగానే ఉన్నాయి, ఎంత సౌందర్యవతిమైన నీ ఒళ్ళో హాయిగా చంటి పిల్లాడిలాగా బాబులాగా ఆడుకునే భాగ్యం నాకు లేదు. అంటే నీ కడుపులో నుంచి పిల్లాడిగా పుట్టే భాగ్యం లేకపోయింది నాకు అన్నాడు ఆయన. ఎంత అందగత్యమైన నీకు కొడుకుగా పుట్టే భాగ్యం లేకపోయింది, ఈ జన్మలో నేను పెద్దవాడి అయిపోయాను, ఇప్పుడు కొత్తగా నీ కడుపులోంచి పుట్టలేను కదా అనగానే ఆవిడ ఒక్క క్షణం తెల్లబోయింది అండి, గెదగెదలాడిపోయింది, ఆవిడకి మతిపోయింది. స్వామి, ఇంతవరకు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ క్రూర దృష్టి, కామదృష్టి, పాపదృష్టి చూశాను, ఇలా ఒక్కళ్ళు పలకలేదు అనగా అప్పుడు ఆయన అన్నాడనమాట, వసి వెరిదానా, నీ సౌందర్యం అశాశ్వతం, కన్ను మూసి తెరిచేలోపు నీ వయస్సు మరొకటైపోతుంది, ఇవాళ నువ్వు నవయౌవనంలో పరమసుందరిగా ఉన్నాననుకుంటావు, ఎర్రగా ఉన్న నీ పెదవులు వాడి వత్తలైపోతాయి, నువ్వు అనుకున్న ఈ వక్షోజాలు తోలుతిత్తులై వేళ్లాడతాయి, నీ నాభి పాడైపోతుంది, నీ స్తనాలతో పాటు శరీరంలో ప్రతి అవయవము వాడి వత్తలైపోతాయి, నువ్వు నడుము వంగిపోతూ ఉండగా, వడలు కుంగిపోతూ ఉండగా, నడవలేక ముసలిదానివై కింద పడి చచ్చిపోతావు, కంటి చూపు కనిపించదని వర్ణించాడు ఆయన. నడుము వంగగా నీ వడలు క్రొంగగా, నడుము వంగగా వడలు క్రొంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవడకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థి పంజరం అవునులే. ఇంత అందంగా అందరినీ ఆకర్షిస్తున్న నీ శరీరం అస్థిపంజనం అయిపోతుంది. చూస్తున్నాక మన కళ్ళ ముందు ఎంతోమంది ముసలాళ్ళని ఇలా ఎండిపోయి ఉండి చివరి రోజులో ఎప్పుడు వస్తుందో చావుని ఎదురు చూస్తూ ఉంటారు. పాప దెబ్బతో ఆవిడ మారిపోయింది. ఆవిడ కూడా వైష్ణవ సన్యాసిని చేశాడు. అది మహాత్ములైన భక్తుల యొక్క లక్షణం. అంటే ఎప్పుడూ ఒకటే దృష్టి కొంతమంది కర్మయోగం అవునా. అందుకనే ఈ భావమంతా సూరదాసు గారిది, ఈ భావమంతా తుకారాము గారిది. చదివితే అందంగా పాటలుగా ఎవరైనా రాయొచ్చు, కానీ రాయటంలోనే ఒక చమత్కారం ఉంది. అందుకే నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప అవార్డులు పొందారు, పద్మశ్రీ వంటి బిరుదులు పొందారు. పూర్వకాలం కవులంతా అద్భుతంగా రాశారు. ఇప్పుడు కూడా కవులు రాయగలిగేవాళ్ళు ఉన్నారు, సినిమాల్లో పాటలు బాగా రాయగలిగేవాళ్ళు మహాత్ములు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లా, ఏదో ఎంతసేపు కూడా అభినీతి అని దెబ్బ లేకపోతే చావగొట్టు ఇలాంటి పాటలు రాయమంటే వాడు ఏం చేస్తాడు, చచ్చినట్టు అలాగే రాస్తాడు. రబ్బరు గాజులు తెచ్చానని రాయమని వాళ్ళే అడుగుతుంటే రాస్తారు వాళ్ళు, కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగా రాయగలరు. నేను కవుల్ని ఎప్పుడు విమర్శించను సుమా, వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నాను నేను. ఇవి తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే సూరదాస్ తోటి ఆవిడ రానాయన, అది నీ తల్లి దగ్గర పాలు తాగిన దృశ్యం నీకు గుర్తొస్తుందా, మళ్ళీ పాలు తాగుతావు అనగానే ఆయన మనస్సు కరిగిపోయింది, పశ్చాత్తాపం కలిగింది. అంత పూర్వం మాట చాలామంది అనుండొచ్చుగాక, కానీ అప్పుడు ఆయన మనస్సు అలాగా మారలేదు. సమయం వచ్చింది ఇప్పుడు. అందుకే సమయం గొప్పదన్నిటికంటే. ఉదాహరణ చెప్పనా, ఒక ఆయన బిగుసుకుపోయినట్టు తీయడానికి రించి పెట్టాడు, ఆ రించి పెట్టి తెగ తిప్పాడు, ఆ నట్టు కదలలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ సురేష్ లాంటి వాడిని పిలిచారు, వాడు తిప్పాడు, వాడికి రాలేదు. 10 మంది వచ్చి ఈ నట్టుని విప్పడం కోసం రించి పెట్టి ఎంత కదిల్చినా అది కదల్లా. 11వది ఆఖరిని ఎవడో వచ్చాడు, సాయి లాంటి వాడు, ఇలా అనగానే తిరిగిపోయింది. ఆహా సాయి 6-ప్యాక్ అన్నారంతా. కానీ అసలు హాస్యం ఏంటంటే 10 మంది తెగ తిప్పగా తిప్పగా కొంచెం కొంచెం కదిలి ఈ 11వాడు తిప్పినప్పుడు ఆ నట్టు ఊడి వచ్చింది. 11వాడికి పేరు వచ్చింది, వాడికి రాలేదు. కాలం వచ్చిందనమాట అప్పటికది, ఊడే కాలం. ఊడే కాలం వచ్చినప్పుడు ఈయనకి అదృష్టం కలిసి వచ్చింది, దానికి మూడింది, ఈయనకి మాత్రం కీర్తి పెరిగింది. ఇలా ఒక్కోసారి ఏంటంటే మనం ఎంత గింజుకున్నప్పటికీ కూడా కాలం వచ్చినప్పుడే మారతారు. అవతల వాడికి ఎంత బుద్ధి చెప్పినా మారాడు, సమయం వస్తుంది మారుతాడు. సమయం వస్తేనే చెట్లకు పళ్ళు వస్తాయి. ఈ పక్కనే మామిడి చెట్టు ఉంది, నాకు ఇది నాటిన కొత్తల్లో తొందరగా పెరగాలని అనిపించి రోజు 3 పూట్ల 10 బకెట్లు నీళ్లు పోసేవాడిని. 10 బకెట్లు నీళ్లు పోస్తే పెరుగుతుంది అది. ఎంతలో మా ఇల్లాలు వచ్చి ఎన్ని నీళ్లు పోసినా అది పెరగదండి, కంగారు పడకండి, కొంచెం కొంచెం పద్దాం, దానికి టైం వచ్చినప్పుడు పెరుగుతుంది, హఠాత్తుగా పెరిగిపోతారా అన్నది. మీ పిల్లలు ఒకేసారి బలవంతులు అయిపోవాలని 3 పూట్ల 3 చెంబులు పాలు తగిస్తే కక్కుకుంటాడు వాడు. మా తమ్ముడు కొడుకు, చిన్న కొడుకు మా ఇంట్లో 3 రోజులు ఉండి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మా టేబుల్ అడుగున బీరువ కింద దుర్వాసన వస్తుంది. ఏంటంటే అన్నం ముద్దలు, కక్కుకున్న అన్నం ముద్దలు ఉన్నాయి. వాళ్ళమ్మ ఇంతంత అన్నం కలిపి పెరుగు అన్నం ముద్ద పెట్టేసేది, నోట్లో ముద్ద పెట్టి పెట్టుకుని వాడు తినేసి మళ్ళీ అన్నం అనేవాడు. ఆవిడ తెలియకుండా మా అబ్బాయి తింటున్నాడు అనుకున్నది. వాడు ఏం చేశాడు, నోట్లో వాళ్ళ అమ్మ అన్నం ముద్ద పెట్టగానే అలా చూడమని ఈ ముద్దేమో బీరువా కింద పెట్టేవాడు. ఎందుకంటే కొడుతుంది, తినపతి చంపుతుంది. అందుకని బకెట్ అన్నం కలిపేసి కొడుకులు చేతి తినిపిస్తే వాడు ఏం తింటాడు, తినలాగా వాడు ఏం చేశాడు అనమాట, బీరువా కింద పెట్టాడు. వాడు వెళ్ళిన 3 రోజుల తర్వాత చూస్తే కింద నుంచి ఒకటే లోకలోకల వాసన, బాబో దరిద్ర వాసన వచ్చింది. అది క్లీన్ చేయలేక మాకు తల ప్రాణం తక్కువచ్చింది. కాబట్టి పిల్లలకి బలాత్కారంగా నోట్లో గొట్టం పెట్టి పొట్టుపొయ్యిలో పొట్టు కూరినట్టుగా, రంప పొట్టు కూరినట్టుగా అట్టు కూరకండి. వాడు తినలేక కక్కుంటాడు. వాడు ఎంత తాగాలో పాలు, అన్ని పాలే తాగుతాడు. ఎంత అన్నం తినాలో అంతే తింటాడు, ఎంత అట్టు తినాలో అన్నట్లే తింటాడు. కాబట్టి వాడికి ఎక్కువ పెడితే వాడు బలవంతుడైపోతాడు, పెరిగిపోతాడు అనుకుంటే అది మన భ్రమ. వాడి కడుపును బట్టి తింటాడు. నా మీద మీకు ప్రేమ వచ్చింది కదా అన్నాడు గురువుగారు, పాయసం మీరు తెగ వర్ణించారు పురాణాల్లో అని ఒక ఆవిడ గుండిగడు పాయసం తెచ్చి, మీకోసమే గుండిగడు పాయసం చేసి తీసుకొచ్చాను, జీడిపప్పు వేసాను, కిస్మిస్ వేసాను, తినకపోతే నా మీద ఒట్టింది. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసరికి తల ప్రాణం తక్కువచ్చింది. గుండిగడు పాయసం ఏది అయితే ఏమవుతాను, ఇక తర్వాత నాకు గండం వచ్చి మళ్ళీ జీవితంలో ఎప్పుడు పురాణం చెప్పలేను. నేను 10 కాలాలు పురాణం చెప్పాలని కోరుకుందా లేదా? అందుకనే ఏమంటే శైలక్ష గారు జీడిపప్పులు వేశారు కదా అని మీరు పట్టుకొచ్చేస్తే ఏం తగ్గలుగుతాం, ఏదో చెంచాడు తగ్గలుగుతాం. నేను పురాణాల్లో వర్ణించే పిండి వంటలన్నీ మీకోసం వర్ణిస్తున్నాను తప్ప అవన్నీ నేను నిజంగా తింటానుకుంటారా? దద్దోజనం, కట్టుపొంగలని తెగ వర్ణిస్తున్నారు. గురువుగారికి కట్టుపొంగలు అంటే ఇష్టమేమో. ఆ మధ్యన పనసపొట్టు గురించి చెప్పాంట, ఓసారి ఇప్పుడు కందాబత్సలు గురించి చెప్పాంట. ఏంటి కడితే అక్కడ కందాబత్సలే నా బొందాబత్సలే, నేను కందాబత్సలు ఎక్కడ తింటాను? కాబట్టి వర్ణించినవన్నీ నిజం అనుకోకండి సుమి, వినేసి ఊరుకోండి. కొన్ని మంచి పనులు చేయండి. కూరగాయల గురించి వర్ణించినవి చేయొద్దు, కానీ మంచి పనులు చెప్పాను చేయండి. చక్క వీధి తొడవమన్నాను, గుడి తొడవమన్నాను, అది తొడవండి. ప్రదక్షిణ చేయమన్నాను చెయ్యండి, పురాణం వినమన్నాను వినండి, తక్కినవి చేయకండి. ఇప్పుడు ఇతడు కాలం రావడం వల్ల ఒక్కసారి మారిపోయాడు. సూరదాసు గారు అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, తల్లి నేను మహాపరాధం చేశాను, నీ స్తన సౌందర్యానికి ఆకర్షితుడయ్యాను, నీలో ఇప్పుడు తల్లిని చూస్తున్నాను, ఒక్క 2 సూదులు ఇప్పించవా తల్లి అన్నాడు. ఆవిడకి విషయం అర్థం కాక లోపలికి వెళ్ళి 2 సూదులు పట్టుకొచ్చింది. వెంటనే 2 సూదులతో కళ్ళల్లో కసక్కును పొడి చేసుకున్నాడు. హిందీలో సూర్ అంటే అంధుడు అని అర్థం. అంత పూర్వం ఆయన పేరు ఎవరికీ తెలియదు. కానీ 2 సూదులతో కళ్ళల్లో పొడుచుకోగానే కళ్ళు పెటిల్ని పేలిపోయి నెత్తులు వచ్చి కళ్ళు పోయాయి. అమ్మా అనలేదు ఆయన, కృష్ణ అన్నాడు. తెలియకుండానే కృష్ణనామం వచ్చేసింది. పాపం ఆయన ఎంత పొరపాటు చేసావునైనా, నువ్వు పశ్చాత్తాపం పొందితే చాలదా, కళ్ళు కూడా పొడుచుకోవాలంటే ఈ దరిద్రపు దృష్టి, ఈ చర్మచక్షువులున్నంత వరకు నాలో మార్పు రాదు, ఈ స్త్రీ వ్యామోహం పోదు, అందుకే కళ్ళు పొడుచుకున్నాను, నన్ను క్షమించని దండం పెట్టి కన్నీళ్లు బదులుగా నెత్తురు కారుతూ ఉండగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి సూరదాస్ అన్నారు ఆయన, అంటే అంధదాసుడు, అంధుడైపోయాడు. పాపం అసలు పేరు సూర్యుడు అయిపోయింది. సూర్యదాస్త కృష్ణుడికి దాసుడయ్యాక దాసుడి శబ్దం కూడా చేరింది అనుకోండి. పాపం కళ్ళు భగ 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 మండిపోయాయి. విపరీతమైన బాధ కలిగింది. సూదులతో కళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది మరి, కళ్ళు పోతే ఎంత బాధ అది. ఆ సమయంలో పిచ్చెక్కినట్టు తిరిగాడు, ఎటుళ్ళాడో తెలియలేదు. క్షణికోద్రేకంతో కళ్ళు పొడుచుకున్న ఆ తర్వాత ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి కదా. అప్పుడు ఆయన కృష్ణ 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 అన్నాడు. అది యోగం అంటే వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి కృష్ణుడి పాటలు నేర్పింది, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర చెప్పింది, భాగవతం చెప్పింది. భాగవతంలో ఉన్న శ్లోకాలు వాళ్ళమ్మ కంఠస్థం అవన్నీ వాడికి చెప్పింది. నిరంతరం కృష్ణనామస్మరణం చెయ్యిందనమాట. అందువల్ల అవన్నీ ఆయనకు గుర్తుకొచ్చేవిట. అందులో సంస్కృతంలో లీలాసూకుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అసలు పేరు బిల్వమంగళుడు. చింతామణి నాటకంలో మీకు కనపడే బిల్వమంగళుడు ఆయనే. ఆయన బాగుపడిన తర్వాత లీలాసుకుడయ్యాడు. అద్భుతమైనటువంటి కృష్ణకర్ణామృతం రాశాడు. తెలియక ఎంతసేపు చింతామణి అంటే సుబ్బిశెట్టి గందరగోళం పెట్టి కంపు చేసి నాటకంతో పాడు చేశారు. నిజానికి అదొకటే కథ. ఏదో వాళ్ళు భ్రష్టులైపోయారు. భవానీ శంకరం కథ అవన్నీ కొంత అందులో ఎక్కువగా కల్పించినా అసలు బిల్వమంగళుడి కథ తెలుసుకోవాలి మనం. ఆ బిల్వమంగళుడు చింతామణి వల్ల ఎంత బాగుపడ్డాడండి. అందుకని మీకు ప్రారంభంలో చింతామణిర్ జయతు సోమగిరిరు గురురుమే అని రాసుకున్నాడు. చింతామణికి జయము కలుగుగాక, నా గురువు సోమగిరి ఎప్పుడు విజయం పొందుగాక అని వాళ్ళకి గురువుకి నమస్కారం చేసుకుని కృష్ణకర్ణామృతం రాశాడు. ఆయనే ఇలాగే గుడ్డివాడు అయిపోయిన వాడే. ఆ కథ కూడా ఒక్కరోజు చెప్పుకుందాం మనం వాడి. ఎటువంటి శ్లోకాలు ఆయన, అద్భుతమైన మధురమైన శ్లోకాలు రాశాడు ఆయన. ఒకరోజున శ్రీకృష్ణుడు వాళ్ళమ్మని, అమ్మ నేను పడుకునేటప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి కథలు చెబుతావు కదా, నాకు కూడా ఏదైనా కథ చెప్పు అన్నట. కృష్ణుడికి ఒక నియమం ఉంది, రోజు రాత్రి పడుకోవాలంటే ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ ఉయ్యాలను వాళ్ళ అమ్మ ఊపుతూ ఒక కథ చెప్పేది. కథలు వింటే కానీ పడుకునేవాడు కదా ఆయన. కథ వింటే వ్యధలు తొలగిపోయి హాయిగా నిద్రలో గడిపోయేవాడు అన్నమాట. అందుకని వాళ్ళమ్మ రోజు ఒక్కొక్క కథ చెప్పేది. మత్స్యావతారం కథ, కూరమ అవతారం కథ, ఇలాంటి కథలు చెప్పేది. ఒకరోజున కృష్ణుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ రామో నామ బభూవ, రాముడని ఒక ఆయన ఉన్నాడు అన్నది. వెంటనే నేను అన్నాడు. రామో నామ బభూవ హుం తదబలాసీతేతి, ఆయన భార్య పేరు సీత అనగానే మళ్ళీ అన్నాడు ఆయన. తౌ పితుర్వాచ పంచవటీ తటే విచరత తస్యాహరద్రవణ నిద్రార్థం జననీ కథాం ఇతి హరే హుంకారత శృణ్వత సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాతున. నాయన, రాముడు తన భార్య సీతతో లక్ష్మణునితో పంచవటీ తీరానికి వెళ్ళాడు, వనవాసానికి వెళ్ళాడు. అక్కడ పంచవటి దగ్గర వాళ్ళు తిరుగుతున్నారు, నివసిస్తున్నారు. ఆ సమయంలో ఒకనాడు రాముడు లేని సమయంలో రావణుడు అనేవాడు సీతను అపహరించాడు అని క్లుప్తంగా కథ చెప్పింది ఆవిడ. సీతను రావణుడు ఎత్తుకుపోయాడు అనడంతో అప్పటిదాకా ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుడు టక్కు లేచి కూర్చుని ఏది ఊ అంటూ నిద్రపోవడానికి వాళ్ళమ్మ చెబుతున్న కథ వింటున్నవాడు, ఊకారం కొడుతూ ఊకొడుతూ వింటున్నవాడు ఉలిక్కిపడి లేచి కూర్చుని లక్ష్మణ ధనుస్సు ధనుస్సు ధనుస్సున పట్టుకురా అని గట్టిగా అరిచేట. అంటే పాత వాసన పోలేదు, రామావతారం అయింది. అందుకని ఒక్కసారి కృష్ణుడు కాస్త రాముడైపోయాడు, పక్కన లక్ష్మణుడు లేకపోయినా లక్ష్మణ ధనుస్సు ఇలా తే అని గట్టిగా అరిచాడు. ఆ దెబ్బకి ఆవిడ తెల్లబోయి థూ థూ అని ఉమ్మిందిట. మా వాడికి ఏమన్నా దెయ్యం పట్టిందా, కంగారు పడ్డా, లేక ఏదన్నా బెడిసి కొట్టిందా, ప్రయోగం జరిగిందా, లేకపోతే కలొచ్చిందా అనుకున్నది. అంతేగాని కళ ఈవిడిది, ఆ మహానుభావుడు నిష్కళ స్వరూపుడు అని తెలియదు అనమాట. కాబట్టి పాత వాసనలు పోవు. ఇలాంటి అపూర్వమైన భావనలన్నీ లీలాసూకుడు కృష్ణకర్ణామృతంలో రాశాడు. ఎంత బాగుంటుందండి ఇది. ఇష్టం వచ్చినట్టు రాసినా నాకు ఇష్టంగానే రాశాడు పద్యం. కాబట్టి భాషను తీసి పక్కన పెడితే, ఒక ఆయన మహానుభావుడు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం కోసమని ఈ శ్లోకాన్ని అనువాదం చేశాడు. ఆ అనువాదం కూడా చెప్పానుగా, సినిమా కోసమో లేకపోతే నాటకాల కోసం వాళ్ళ ఇష్టం. ఎతులు అప్పుడు ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తారు, పాడు చేసినా విందాం. ఇన్నకుల వంశులౌ రఘుకులేసుని పుత్రులు రామ లక్ష్మణుల్ జనకజ రామ పత్ని పితురాజ్ఞ అంటాడు మొహం పిత్రాజ్ఞ అనాలి. అయినా ఇష్టం వచ్చినట్టు రాసేశాడని చెప్పాను కదా. అందుకే పితురాజ్ఞ శరంబునదాల్చి ముగురున్ వనములకేగా జానకిని వైరముతో కొనిపోయి రావణుండనుచును నీవు పల్క వినినంతనే ఆగ్రహమంది లక్ష్మణ ధనువిటు తెమ్మనంటి కదా దాగునే పూర్వభవానుబంధముల్. ఆ కొసమెరుపు కోసం ఈ పద్యం చెప్పాను. దాగునే పూర్వ భవాను బంధములు, పూర్వజన్మలో బంధాలు దాగుతాయా? అందుకే ఈ జన్మలో మనం ఒక చోట చేరుతున్నాం. ఎందుకు నా పురాణం కోసం మీలో కొంతమంది ఆకర్షితులై వస్తున్నారు, లేదా ఎందుకు కొంతమంది స్నేహితులై వస్తున్నారు, ఎందుకు కొంతమంది కుటుంబ సభ్యులై వస్తున్నారు అంటే పూర్వజన్మ బంధం ఒకటి ఉన్నది, అది పొమ్మన్నా పోదు. అందుకే ఆ బంధం వల్ల ఈ జన్మలో కొందరికి ప్రేమ, కొందరికి గౌరవం, కొందరికి భక్తి, కొందరికి ఏదో నా ఆత్మీయుడనే భావన ఉంటాయి. ఈ బంధములు పొమ్మంటే పోవు. నేను వైకుంఠం నుంచి వచ్చిన దూతని, సందేహం లేకుండా నేను వైకుంఠం నుంచి వచ్చానని చెప్పుకుంటాను, అక్కడికే వెళతాను. నాకు పూజ చేసేది శివుడిది, చెప్పే కథ కృష్ణుడి కథ. ఎప్పటికైనా నేను కృష్ణుడి దగ్గరికే వెడతాను. ఇది ఖాయం. ఎవరేమనుకున్నా నన్ను వైకుంఠానికి తప్ప మరో లోకానికి తీసుకెళ్ళాను. ఎలా చెబుతున్నారు నాకు తెలిసిన ఆ సంగతి. మీకు కావాలంటే నాతో పాటు వచ్చి చూడండి, మీ అదృష్టం బాగుంటే. నమ్మరే అనుకోండి, నేను వైకుంఠానికి వెడుతుంటే మీ మధ్యలో మీ విమానం డీవియేట్ అయి నరకానికి పోతుంది. నమ్మారా నా కూడా వస్తారు. రామచంద్రుడు నాతో పాటు అయోధ్యానగరంలో సరయూ నదిలో దూకండి, మిమ్మల్ని వైకుంఠానికి పట్టుకుపోతానంటే నమ్మి కొందరు సరయూలో దూకారు, ఆయనతో పాటు వైకుంఠానికి పోయారు. ఈ వెనకనున్న వాళ్ళు, అమ్మో సరయూ నది మహావేగంగా ప్రవహిస్తోంది, దూకితే చచ్చిపోతాం, ఆయన చెప్పినట్టుగా వైకుంఠానికి వెళ్ళకపోతే ముందు చావు తప్పదు అనుకుని ఒడ్డు మీద ఆగారు. వాళ్ళు ఒడ్డు మీదే ఉండిపోయారు. కానీ నమ్మి కూడా వెళ్ళిన వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. భగవంతుడిని నమ్మాలి, వెళ్ళిపోవాలంతే. శంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మకి చివరి క్షణాల్లో కనపడ్డాడు. కనపడి, అమ్మ నీకు ఏ లోకం కావాలి అన్నాడు. అసలు ఏ లోకం ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా ఏమీ తెలియని మా లోకాన్ని నేను, కాబట్టి నాకు ఏ లోకం ఏమిటో చూపిస్తే నాకు ఇష్టమైన లోకానికి అడతానని అన్నది ఆవిడ. నిజం కూడా కదా. ఇప్పుడు మీలో ఎవరినైనా నీకు వైకుంఠం ఇష్టమా, కైలాసం ఇష్టమా, మణిద్వీపం ఇష్టమా అంటే మీకు ఏం తెలుసు దాని గురించి? ఏదో పురాణాల్లో వర్ణించడం తప్ప కళ్ళారా చూడలేదు. కళ్ళారా చూస్తే నా దగ్గర ఉండరు మీరు, అవునా? కాబట్టి మీకేం చేయాలి? నేను వైకుంఠం అంటే ఏమిటో చూపించాలి, కైలాసం అంటే ఏమిటో చూపించాలి, లేదా మణిద్వీపం అంటే ఏమిటో చూపించాలి, నరకం అంటే ఏమిటో కూడా చూపించాలి. అప్పుడు ఈ బరకం మీద కూర్చున్న వాడు ఉలిక్కిపడి నరకానికి వెళ్ళం బాబోయ్ అంటారు. చూపిస్తే ఓహో ఈ లోకం ఇలా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా మరి. అందుకని ఆవిడ, నాకు కైలాసము వైకుంఠము చూపించు, అప్పుడు నాకు నచ్చిన లోకానికి వెడతాను అన్నది. అప్పుడు ఆయన కైలాసం చూపాడు, వైకుంఠము చూపించాడు. ఆవిడ రెండూ చూసింది, రెండూ బాగానే ఉన్నాయనుకో, కానీ వైకుంఠం అబ్బో ఎంత బాగుందో, అక్కడ మంచి అలంకారం చేసుకున్న లక్ష్మీదేవి, విష్ణువు, అక్కడున్న పార్షదులు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, వీళ్ళంతా ఎంత బాగున్నారో, నేను వైకుంఠానికి వెడతాను, నన్ను వైకుంఠానికి పంపింది. పాపం కైలాసంలో ప్రమథగణాలు కొంచెం సింపుల్గా ఉంటారు, నాకు మళ్ళీ వేలు కొంగరం లేకుండా. అందుకని కైలాసం వద్దు, వైకుంఠం వద్దు, వైకుంఠానికి పంపాడు ఆయన. చూడండి శంకర చరిత్ర, శంకర విజయం చదవండి మరి. కాబట్టి ఎంత కాదనుకున్నా వైకుంఠంలో కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. అందుకని నేను కూడా వైకుంఠానికి వెళ్ళాలని చాలాసార్లు కళ్ళకని ఎన్నోసార్లు ఉపాసన చేస్తే గ్యారంటీగా తీసుకెడతాను అన్నాడు ఆయన. కృష్ణుడు మాటిచ్చాక తప్పడు, మనం గ్యారంటీగా పెడతాం, ధైర్యంతో ఉండాలి, ఏదో ఒకనాటికి మనం పెడతాం. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి మధువనానికి వెళ్ళాడు. యమునా తీరంలో మధువనం, ఇవాళ మధురా నగరం అని పిలువబడింది. అది ఒకప్పుడు మధు అనేవాడి పేరు మీదుగా మధువనం. మధువనంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం అనుష్ఠానం చేసి మహాత్ముడు అక్కడ తపస్సు చేసేవాడు. ఆయన తపస్సుకు వెళుతూ ఉండగా దారిలో ఓ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక ముసలాయన కనబడ్డాడు. ఆ ముసలాయనకి పెద్ద గడ్డం ఉంది, గడ్డం బాగా పెరిగిపోయింది, తెల్లని గడ్డం అది, మేసాలు మర్రి ఓడల్లో ఉన్నాయి, జుట్టు పెరిగిపోయింది దానికి. పూర్వం ఏంటో తపస్సు చేసుకునే వాళ్ళకి జుట్టు ఉండేది, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే కూడా జుట్టు ఊడిపోతుంది, కానీ పూర్వం చక్కగా జుట్టు బాగా ఉండేదన్నమాట. దిక్మాలిన అమెరికా వెళ్ళకి అందరికీ జుట్టు ఊడిపోయింది. ఆ మధ్య నాకు కూడా వరుసగా 10 ఏళ్ళు అమెరికా వెళ్ళాక ఈ ముందు భాగం జుట్టు ఊడిపోయింది. చూడండి పాత ఫోటోలు చూడండి, 2016 నుంచి 2019 మధ్యలో ఇక్కడ బాగా ఊడిపోయింది. ఈ విషయం చెప్పడానికి శిష్యులు జంకేవారు. ఒకరోజున మా ఋషి లాంటి ఒక శిష్యుడు వచ్చాడు. గురుగారు మంత్రబలం ఉందా అన్నాడు. మంత్రశక్తులు గొప్పవంటే ఊడిపోయిన మీ జుట్టు మీరు తెప్పించుకుంటే నేను మీ దగ్గర మంత్రోపదేశం పొంది జపం చేస్తానన్నాడు. ఆ కుర్రాడి మీద నాకు అభిమానం, వాడు పద్మపాదులు లాంటివాడు. అందుకని వెంటనే ఒక మంత్రానుష్ఠానం చేశాను. ఇప్పుడు చూసారా ఎలా పెరిగిపోయిందో, మీ కళ్ళ ముందు నేనే ఉదాహరణ. అందుకని మంత్రబలం ఎంత గొప్పదో తెలియాలి మీకు. ఒకసారి పాత వీడియోలు చూడండి, నవి 2016 నుంచి 19 మధ్యలో నేను చెప్పిన భాగవతం, మార్కండేయ పురాణం, శివపురాణంలో ఎలా ఉంది జుట్టు. ఇప్పుడు గురువు గారికి 2020లో కరోనా తర్వాత జుట్టు ఎలా ఉంది? కరోనాకి ముందు, కరోనా తర్వాత. కరోనా నాకు జపం చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇంట్లో కూర్చుని హాయిగా ఓం వ్యోమకేశాయ నమః అని జపించుకున్నాను భక్తితో శివుడి దగ్గర కూర్చుని. గరుడ పురాణం రాశాను, ఇదిగో జుట్టు బాగా వచ్చింది. ఇంకా ఇంకా పెరుగుతుంది, లోపల మొలకలు తయారవుతున్నాయి. కాబట్టి మంత్రం చాలా గొప్పది. కాకపోతే ఇంత మంత్రానుష్ఠానం దిక్కుమాల వెంట్రుక్కు వాడాలా? కాబట్టి అందుకని వాడలేదు మేము ఎంతకాలం. వాడిని నమ్మించి వాడిని సరైన దారిలో పెట్టడానికి పనిచేశాను. ఏం వాడిని ఎందుకు నమ్మించాలని మీరు అడగచ్చు. వాడు చాలా గొప్పవాడు, వాడు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతాడు. అందుకని అటువంటి వ్యక్తిని బాగు చేయడం కోసం కొన్ని సమయాల్లో మేము అలాంటి ప్రయోగాలు చేస్తాం. ఏమండి, చిన్న వెంట్రుకని పిలిస్తేనే వెంట్రుకు నెత్తి మీదకి వచ్చి కూర్చుంటే వైకుంఠం ఎందుకు రాదు? ఇప్పుడు ఆలోచించండి మీరు. అందుకని చెబుతాను ఈ మాట, పిలిస్తే వెంట్రుకలు వస్తున్నాయి మీ కళ్ళ ముందు. అలాంటిది ఏది తలుచుకుంటేది మనం చేయగలుగుతూ ఉన్నప్పుడు భగవంతుడిని అడిగితే ఆ మాత్రం వైకుంఠం కూడా నీ సన్నిధానం నాకు ఇవ్వయ్య అంటే ఇస్తాడు. ఆయన నమ్మి అడగాలి, అవునా? ఎందుకు చెప్తానంటే ధ్రువుడు తపస్సు కడుతున్నాడు. తపస్సు కడుతుంటే ముసలాయన మర్రి చెట్టు కింద కూర్చుని ఈ మర్రి ఓడల లాంటి మేసాలు గడ్డాలతో జుట్టుతో ఉన్నవాడు ధ్రువ ఒక్క క్షణం ఇలారా అన్నాడు. ధ్రువుడు వచ్చాడు, నీవు చాలా గొప్పవాడివి, నీ గురించి నారదుడు చెప్పాడు, నువ్వు మధువనంలో తపస్సు చేస్తే నీకు విష్ణువు ప్రత్యక్షమై తీరుతాడు. విష్ణువు నీకు ప్రత్యక్షమైతే ఆయన నువ్వు ఏది కోరితే అది ఇస్తాడు. కాబట్టి నాకు కూడా ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చిపెట్టు. నేను 5000 సంవత్సరాలుగా ఈ చెట్టు కింద కూర్చుని కఠోర దీక్షతో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్ర జపం చేస్తున్నాను. ఈ జపం ఎంత చేసినా విష్ణువు నాకు ప్రత్యక్షం కావడం లేదు, నాకు మోక్షం ఇవ్వడం లేదు, నా కోరికలు తీర్చడం లేదు. అంటే నాలో ఏదో లోపం ఉంది. కానీ నీకు విష్ణువు తొందరగా ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన వెంటనే, అయ్యా మర్రి చెట్టు కింద ముసలాడు ఉన్నాడండి, వాడికి ఎప్పుడు మోక్షం వస్తుంది అని అడుగు. నాకు మోక్షం తప్ప వేరే ఏమి వద్దు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో విష్ణువుని అడిగి ఆ విషయం రిటర్న్ జర్నీలో నాకు చెప్పు అన్నాడు. అనగానే అలాగేనండి అన్నాడు ధ్రువుడు. వెళ్ళాడు, మధువనంలో తపస్సు చేశాడు. ధ్రువుడికి ఎంత 12 ఏళ్లకే భగవంతుడి దర్శనం అయిపోయింది. చాలా తొందరగా దర్శనమైంది ఆయనకి. ఆయన అదృష్టం అది, విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ కథ అంతా పక్కన పెట్టేస్తే ఏం కావాలో కోరుకోమన్నాక నా సంగతి పక్కన పెట్టండి, నా స్నేహితుడు ఒకడు తగిలాడు దారిలో, ఓ ముసలాయన. ఆయన మర్రి చెట్టు కింద 5000 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. ఆయనకి ముక్తి ఎప్పుడు వస్తుందో చెప్పి ఆ తర్వాత నీవు నాకు ఏదన్నా ఇవ్వాలంటే ఈ అన్నాడు. అప్పుడు విష్ణువు వాడి గురించి అడగద్దన్నట్ట. అలా ఎలా కుదురుతుంది? ఆయనకి నేను మాట ఇచ్చాను, ఆయనకి నువ్వు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పకపోతే నేను నీ దగ్గర వరాలు పుచ్చుకోను అన్నాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, వింటే బాధపడతావు నువ్వు, వాడు బాధపడతాడు, అందుకే నేను చెప్పలేదు, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు ఆకులన్నీ శిశిర ఋతువులో రాలిపోతాయి. ఆ రాలిపోయిన ఆకులు ఎన్నో లెక్కెట్టమను. ఆ తర్వాత వసంత ఋతువులో మళ్ళీ మర్రి చెట్టుకి ఆకులు, కొత్త ఆకులు చిగుళ్ళు వస్తాయి. ఈ కొత్త ఆకులు ఎన్నో లెక్క పెట్టమను. ఈ రాలిన ఆకులు, కొత్త ఆకులు కలిపితే ఎన్నో అన్ని జన్మల తర్వాత వాడికి ముక్తి వస్తుంది. ఇప్పట్లో ముక్తి లేదు వాడికి అన్నాడు. ఒకసారి ఆలోచించండి, మర్రి చెట్టుకు కనీసం ఆయన ఉన్న మర్రి చెట్టుకి 50,000 ఆకులు ఉన్నాయి, మళ్ళీ 50,000 ఆకులు వస్తాయి, అంటే వెరసి 100,000 జన్మలు. ఏదో నేనేదో ఉజ్జాయింపుగా చెప్పాను, కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా. పోనీ 100,000 ఆకులు రాలి, 100,000 ఆకులు వస్తే 200,000 జన్మలు. 200,000 జన్మల తర్వాత కానీ వాడికి ముక్తి రాదు. అనగానే ఒక్క క్షణకాలం ధ్రువుడు అలా కళ్ళు బయర్లు గమ్ముతూ నీరసంతో ఉండిపోయాడు. తర్వాత ఏదో దారిలోకి వచ్చాడు, ఆయన ఏదో ఇచ్చాడు, ఈయన ఏదో పుచ్చుకున్నాడు, అది పక్కన పెట్టేయండి. తిరిగొస్తూ ముసలాయన దగ్గరకు వచ్చి తల వంచుకుని సమాధానం చెప్పలేక విష్ణువిచ్చిన వరం గురించి మాట్లాడలేక మౌనంగా ఉంటే భగవంతుడు ఏమి చెప్పాడో అది మొగమూటం లేకుండా చెప్పు, నేను ఏదైనా వింటాను, నువ్వేం చెప్తే అదే నా అదృష్టం అన్నాడు. అప్పుడు ఆయన జరిగింది చెప్పగానే వెంటనే ముసలాయన ఓహో పాండురంగ నామం అని ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు ఈ ముసలాయన. అంటే ఇది వినగానే పిచ్చెక్కేసిందేమో, ఎందుకంటే 100,000 జన్మలకు కానీ ముక్తి రాదని కానీ పిచ్చెక్కేస్తుంది కదా, అందుకని పిచ్చెక్కేసి వెర్రి గొంతులు వేస్తున్నాడేమో అని అనుకుని ధ్రువుడు ఆయన గట్టిగా జబ్బ పట్టుకుని నృత్యం చేస్తున్న వాడిని ఆపి, ఏమండి మీకు ఏమన్నా వెర్రి వచ్చిందంటే, వెర్రి కాదండి ఆనందం, వెర్రి ఆనందం అన్నాడు. ఎందుకు వచ్చింది ఆనందం నీకు? నీకు ఇప్పట్లో ముక్తి లేదు కదా, 100,000 జన్మల తర్వాత కదా ముక్తి అంటే, అదే నాకు ఆనందం. ఎందుకో తెలిసినా భగవంతుడు విష్ణు అన్నాడంటే ఆ మాట ఈ తీరుతుంది, అవునా? భగవంతుని మాటకి అన్యథాత్వం ఉండదు, కాబట్టి విష్ణు అన్న మాట జరిగి తీరుతుంది. లక్ష జన్మల తర్వాత అయినా నాకు ముక్తి ఖాయం, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరికైనా ముక్తి ఖాయమనే నమ్మకం ఉందా అన్నాడు ఆయన. సరే, ఎంత గొప్పవాడండి మన భక్తులు. అందుకని విష్ణు భక్తుల గురించి మనం తెలుసుకోవాలి. విష్ణు ఇచ్చిన వరం వల్ల ఆఫ్టర్ 1 lakh జన్మాస్ బర్త్స్ అప్పుడైనా నాకు ముక్తి వస్తుంది. కానీ ఇక్కడ కూర్చున్న విశాలలక్ష్మి గారికి ముక్తి ఎప్పుడు వస్తుందో తెలియదు, లక్ష్మికి తెలియదు, ఆవిడన్న విజయలక్ష్మికి తెలియదు, సురేష్కి తెలియదు, సతీష్కి తెలియదు, ఇంకోటికి తెలియదు. కాబట్టి మనకి ఎప్పుడు ముక్తి వస్తుందో తెలియదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నాం, పుడుతున్నాం, మళ్ళీ పెరుగుతున్నాం, తింటున్నాం, చస్తున్నాం, దోమగా, చేమగా, భామగా, ఇంకా ఎన్నెన్నో జన్మలు ఎత్తి 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 మళ్ళీ భూమి మీదే పడుతున్నాం. ఎవడైనా ముక్తి పొందగలుగుతున్నాడా? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేయాల. మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభముందా, దివ్య కీర్తి ఉందా? భూమి మీద పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఏముంది? దీనివల్ల నవిలిందే నవిలినట్టుగా చరివిత చరవడం వల్ల ఎవరికి గ్యారంటీ లేదు ముక్తి వస్తుందో లేదు. కానీ విష్ణువు ఇచ్చాడు కనుక వరం, లక్ష జన్మల తర్వాత అయినా ముక్తి వస్తుంది అన్నాడు ఆయన. అది భక్తుల గొప్పతనం. ఈ లక్ష జన్మలు నేను ఆయన్నే తలుచుకుంటాను. నేను రోజు నాకు ఎన్ని జన్మలైనా పర్వాలేదు, ఎన్ని లక్షల జన్మలు వచ్చినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలో నీ నామస్మరణం చేసుకుంటూ నీ గురించి తలుచుకునే భాగ్యం మాత్రమేమని కోరుకుంటాను, అది చాలన్నాడు ఆయన. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. జన్మ జన్మల్లో శివుడి యొక్క కథలు వినాలి, ఆయన్ని పూజించే భాగ్యం కావాలి, ఇది చాలన్నాడు ఆయన. ముక్తి కోరుకోలేదు. సంభవంతు మమ జన్మ జన్మని అన్నాడు. భక్తులు మాకు పునర్జన్మ వద్దనుకోరట, ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలా, కానీ ప్రతి జన్మలో శివుణ్ణి పూజించాలి, ప్రతి జన్మలో హరినామస్మరణం చెయ్యాలి, ప్రతి జన్మలో హరికథలు వినాలి, ప్రతి జన్మలో హరిని తప్ప మరొకదాన్ని స్మరించే లక్షణం ఇవ్వద్దు, హరినే స్మరించాలి అని కోరుకుంటారు. ఇది భగవద్భక్తుల యొక్క గొప్పతనం. అటువంటి అద్భుతమైన పూర్వ భవ అనుబంధాలు ఉంటే ఆ భగవంతుడి కథలు మళ్ళీ 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 వింటూ ఉంటాం. అందుకనే తల్లి చెప్పిన ఈ కథని మహానుభావుడు లీలాసుకుడు అద్భుతమైనటువంటి శ్లోకంలో రాశాడు. ఇటువంటివన్నీ సూరదాసు గారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర విన్నాడు. చిన్నప్పుడు విన్నాడు ఆయన. లీలాసుకుడు ఈయనకంటే ప్రాచీనుడు. ఈయన 11వ శతాబ్దం వాడని చెప్పాను కదా సూరదాసు. కానీ ఈ బిల్వమంగళుడు కలియుగంలో మొదటి పాదంలో 100 ఏళ్ళు 150 ఏళ్ళ తర్వాత వచ్చినవాడు ఆయన. అందువల్ల ఆయనది చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. చిన్నప్పుడు తనకి కళ్ళున్న రోజుల్లో బాల్యంలో అమ్మ చెప్పిన కృష్ణుడి కథలు, శ్లోకాలు, కృష్ణనామం ఇవన్నీ ఆయనకి గుర్తున్నాయి. అదే పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు కళ్ళు పోగానే కృష్ణ, యదుభూషణ, నరసఖ అనుకుంటూ అటు ఇటు తిరిగాడు, పిచ్చెక్కినట్టు తిరిగాడు. ఇలా ఉండగా ఈ బాధ తట్టుకోలేక కృష్ణ కృష్ణ రక్షించదిరుగుతుంటే ఎదురుగుండా ఓ పెద్ద విశాలమైనటువంటి మైదానం ఉన్నది ఆయన వెడుతున్న మార్గంలో. ఆ మైదానంలో గోవులు మేపుకుంటున్న ఒక గోపాలకుడు కుర్రాడున్నాడు. వాడు చూశాడు, అయ్యో పాపం వ్యక్తి ఎవడో కానీ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి, ముందు రక్తం తర్వాత నీళ్లు వచ్చాయి, కొంతసేపటికి రక్తం ఆగిపోతుంది కదా, వీడు ఎవడని దగ్గరకు వచ్చి చూస్తే గుడ్డాడు, కళ్ళు పోయి ఉన్నాయి, సూదులు పీక అవతల పారేయటం వల్ల లొట్టలు అయిపోయి ఉన్నాయి కళ్ళు. అది చూసి, బాబు మీకు ఏమైందండి అంటే, ఏమైందా, ఒకప్పుడు బాహ్య దృష్టి ఉండేది, ఇది చెప్పేదేమో గోపాలకుడికి, గోవులు కోసుకునేవాడితో ఏదో గ్రాంతిగా మాట్లాడాడు, నాకు బాహ్య దృష్టి ఉండేది, ఈ బాహ్య దృష్టి వల్ల నా బుద్ధి పెడత్రోవన వెళ్ళింది, అందుకే ఉన్న కళ్ళు నేనే పొడుచుకున్నాను అన్నట్ట. వాడికి కూడా కొంచెం అర్థమైనట్టుంది. అయితే చెడ్డ పనులు చేసి చెడు చూపులతో ఉన్న మీరు ఆ చెడ్డ చూపులు చేజేతులారా పోగొట్టుకున్నారా బాబు, ఈ కళ్ళకి మందు అయ్యిపోతే కళ్ళు క్రమక్రమంగా కుళ్ళిపోయి కళ్ళతో పాటు బుర్ర కూడా కుళ్ళిపోయి మెదడు పాడే చచ్చిపోతారండి, మీరు ఆగండి, మా ఆవుల్లో ఒక ఆవు ఉంది, అది నల్లావు కర్రావు, ఆ కర్రావు పాలును కళ్ళల్లో పోస్తే గాయం మానిపోతుంది, నెత్తురు ఆగిపోతుంది అని ఆవు పాలు కళ్ళల్లో పోశాడు. ఆవు పాలల్లో అనేక ఔషధాలు ఉన్నాయి, ఆయన అదృష్టం కూడా బాగుంది, ఆవు పాలు పోయగానే బాధపోయిందిట, గాయం మానిపోయింది. కేవలం చూపు లేదు తప్ప ఆయనకి కంటి ఆరోగ్యం బాగుపడిపోయింది.